మనమందరము ఒక చాలా అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి అపరూపమైనటువంటి కాలంలో పుట్టాము. ఇది మనకి అర్థం అవ్వాలి ముందు. ఇంచేటంటే పరిస్థితుల్ని మనము కళ్ళు తెరిచి గుర్తిస్తే తప్ప పరిస్థితులలో జరుగుతున్నటువంటి మార్పు మనకి అర్థం కాదు. నిద్రపోతున్న వాడికి సూర్యోదయం అర్థం కాదు. సూర్యోదయము మేళ తాళాలతో చప్పుళ్లతో ఏం రాదు, చాలా మౌనముగా ఆవిర్భవిస్తుంది. కానీ తన ఉషోదయముతో ప్రపంచం అంతటినీ నింపిస్తుంది, అది వెలుగునిస్తుంది. కానీ ఆ వెలుగుని చూడటానికి మనము ముందు కళ్ళు తెరవాలి. మరి కళ్ళు తెరిచున్నటువంటి వాడికి, కళ్ళు మూసుకున్నటువంటి వాడికి, వాడి జీవితాలలో ఎంత తేడా ఉంటుందో మీకు తెలుసు కదా. చాలా జాగ్రత్తగా మనస్సుని ఏకాగ్రము చేసి వినండి. మీరు ఒక మామూలు ధార్మికమైనటువంటి కార్యము చేయటానికి ఇక్కడ ఏకత్రితం అవ్వలేదు. ఓ భజన చేయటానికో, ఓ ప్రార్థన చేయటానికో, ఓ పూజ చేయటానికో మనం ఇక్కడికి ఏకత్రితం అవ్వలేదు. మనం ఇక్కడ కలిసిన్నదే ఒక చాలా విచిత్రమైనటువంటి పరిస్థితిని భూమి మీద తీసుకురావటానికి కలిసాం ఇక్కడ. ఆ తేడా ఎంత తేడా ఉంటుంది అంటే, కళ్ళు మూసుకుని జీవించేటువంటి అంధుడికి, కళ్ళు తెరిచి జీవిస్తున్నటువంటి వాడికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉండాలి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ జీవితాలలో ఆ తేడా రావాలి. గుడ్డివాడికి, కళ్ళున్నవాడికి ఉన్నటువంటి మధ్య తేడా రావాలి. మనం ప్రార్థన చేశాం, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు అని అర్థము, ఇంకో అర్థం లేదు దానికి. మరి మానవ శరీరధారిని గురువు అని ఎందుకంటున్నాం? మానవ శరీరధారి గురువు కాడు, మానవ శరీరములో ఉన్నటువంటి ప్రజ్ఞ గురువు. మానవ శరీరము, గురువుల యొక్క మానవ శరీరము, మన యొక్క మానవ శరీరము కూడా ఒకలాగే ఉంటాయి. ఆయనకి రెండు కళ్ళుంటాయి, ఆయనకి రెండు చేతులుంటాయి, ఆయనకి రెండు కాళ్ళుంటాయి. ఇంకా మనకంటే బలహీనంగా కూడా ఉంటాయేమో, ఎక్కువ పనిచేసి అలిసిపోయి. కానీ తేడా ఎక్కడ ఉంది అంటే, ప్రజ్ఞలో తేడా వస్తుంది. దాన్ని గురుదేవులు ఎప్పుడు కూడా ప్రఖర ప్రజ్ఞ అనేవారు. ఈ జ్యోతి ప్రజ్వలన, రేపు నవంబర్ 30వ తారీఖున చేసే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము కూడా గుడ్డివాళ్లగా మనం చేస్తున్నామా, కళ్ళున్న వాళ్లగా మనం చేస్తున్నామా గుర్తు చేసుకుందాం. కళ్ళున్న వాళ్లగా మనం చేస్తే అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞం యొక్క సమిధలుగా మనం మారుతాం. గుడ్డివాళ్లుగా చేస్తే ఇన్ని సంవత్సరాల బట్టి మనం ఎలా ధార్మిక కృత్యాలు చేస్తున్నామో అలాగే చేస్తున్నాం, పూజలు చేస్తూ ఉంటాం, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశామనే భావనలో ఉంటాం. కళ్ళు ఉన్నవాడికి, కళ్ళు లేనివాడికి ఏమీ తేడా లేకుండానే జీవిస్తున్నాం. ఆ తేడా కార్తీక మాసంలో చాలా ప్రముఖంగా ప్రపంచంలో ఆవిర్భవిస్తుంది. అందుకని కార్తీక మాసంలో వచ్చేటటువంటి పండుగలు, ముఖ్యంగా ఇప్పుడు రాబోయేటటువంటి పండుగ దీపావళి పండుగ, యాక్చువల్ గా రాష్ట్రము అంతా కలిపి చేసుకోవలసినటువంటి దీపయజ్ఞం. దాన్ని సర్వనాశనం చేసి పెట్టి ఎందుకు పనికిరానటువంటి దానిగా విసుక్కుని ఎందుకురా మనం డబ్బు ఖర్చు పెట్టడం అనే పరిస్థితికి మనమే దిగజార్చుకున్నాం. ఎందుకు దిగజార్చుకున్నామో కూడా మీరు అర్థం చేసుకోండి. యజ్ఞము అనేటటువంటి మాట మనం వాడుతాం తప్ప యజ్ఞములో ఉన్నటువంటి జ్ఞానము మనకి లేదు. కాస్త ఇవాళ నేను చెప్పేటటువంటి ఈ మాటలు అర్థం చేసుకుని దానికి తగిన మానసిక స్థితిలో మనం అందరం తిరుపతికి వెళ్దాం. యజ్ఞము అనేటటువంటి దానిని, ప్రతి మనిషికి ఉపయోగపడేటటువంటి ఒక పని ముట్టుగా సృష్టి ఆదిలో ప్రజాపతి బ్రహ్మ ఇచ్చాడు అని భగవద్గీతలో జగద్గురువు చెప్పాడు. సహయజ్ఞ ప్రజాసృష్ట్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్త్విష్ట కామధు. మనిషి కోరికను తీర్చుకోవాలి అంటే యజ్ఞము తప్ప వాడికి ఇంకొక మార్గము లేదు. ఆ యజ్ఞ ప్రక్రియ మనం మర్చిపోయాం. ఆ యజ్ఞ ప్రక్రియని ఇంటింటికి అందజేసినటువంటి ఒక మహాతపశ్శాలి పూజ్య గురుదేవుడు. యజ్ఞము చేస్తే మనం ఏదైనా కష్టమైనటువంటి పని చేస్తే ఏమంటాం, యజ్ఞం చేసినంత పనైందంటాం. కానీ ఆ యజ్ఞాన్ని ఎంత సింపుల్ గా చేశారు ఆయన, ఒక దీపాన్ని వెలిగించటం కూడా యజ్ఞమే అనేటటువంటి అవగాహన ఇంకా మనకి రాలేదు. కానీ ఆ పనిముట్టిని మనకి ఇచ్చేశారు. ఎలా ఆ పనిముట్టు అంటే, నా జీవితంలోనే నేను చెప్తాను. నేను కంప్యూటర్స్, మా స్నేహితులందరూ కూడా, రామకృష్ణ నీ కంప్యూటర్స్ చాలా అవసరం, ఈ సాఫ్ట్వేర్ అందులో నింపేశాం, ఈ సాఫ్ట్వేర్ అందులో నింపేశాం, ఈ సాఫ్ట్వేర్ అందులో నింపేశాం, నువ్వు కేవలం స్విచ్ నొక్కే చాలన్నారు. స్విచ్ నొక్కుతున్నాను, ఏం అవటం లేదు. ఇంకేదంటే యా జ్ఞము లేదు. యా అంటే ఎవడవుతే, జ్ఞా అంటే తెలిసి చేస్తాడో. తెలియాలి మీకు ఆ పని మనం ఎందుకు చేస్తున్నాము. తెలియకుండా చేస్తే పని చేసేస్తారు తప్ప ఫలితాలు రావు. కర్మకాండ అదే, చేసే విధి విధానం మారదు ఎప్పుడు కూడా. కానీ మీరు చేసేటటువంటి ప్రజ్ఞ జ్ఞానము కనుక తీవ్రంగా ఉంటే ఫలితాలు మారుతాయి. నేను ఎప్పుడు మీకు ఉదాహరణ ఇస్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పెళ్లి ఎప్పుడు కూడా యజ్ఞ సమక్షంలోనే చేస్తాం. మనకందరికీ తెలుసు కదా, పాణిగ్రహణ సంస్కారము నిప్పు రాజులకుండా ఉండదు కదా, యజ్ఞం ముందే చేస్తాం. పాణిగ్రహణ సంస్కారం అవి తీరాలి అంటే ఇంకో సంస్కారం అయి తీరాలి. ఏంటా సంస్కారము? ఉపనయన సంస్కారం. పెళ్ళవదు మొర్రో అని చెప్పి వాడు ఉపనయన సంస్కారం ముందే చేసుకుంటాడు. ఆ ఒకరోజు ముందు చేసుకుంటాడు, అంతకంటే ముందు వాడు ఉపనయన సంస్కారం చేసుకోడు. ఆ ఉపనయన సంస్కారానికి ఎంత విలువ ఉన్నదో ఈనాడు పాణిగ్రహణ సంస్కారానికి కూడా అంతే విలువ ఉంది. ఎందుకు అంతే విలువ ఉందని నేను చెప్తున్నాను? పాణిగ్రహణ సంస్కారం ఒక రోజులో జరిగిపోతుంది అంతే కదా. కానీ పాణిగ్రహణ సంస్కార యజ్ఞము జరిగింది అక్కడ. ఎందుకు దాన్ని యజ్ఞం అని పేరు పెట్టారు? ఒక అమ్మాయి యుక్త వయస్సు వచ్చేంత వరకు ఒక కుటుంబము కష్టపడి పోషించి పెంచి పెద్ద చేస్తుంది. ఇంకొక కుటుంబంలో ఇంకొక అబ్బాయిని ఏం చేస్తుంది? కష్టపడి వాణ్ణి ఒక మంచి వ్యక్తిగా, భార్యని పోషించుకోగలిగేటటువంటి వ్యక్తిగా ఇంకొక కుటుంబం తీర్చిదిద్దింది. వీరి ఇరువురు పరస్పరం భావయంత శ్రేయ పరమ వాప్స్యధ అని భగవద్గీత చెప్తుంది. ఏం చెప్తుంది? ఇద్దరు కూడా కలిసి, మనం ఇద్దరము, మన ఈ కుటుంబాలు రెండు కూడా కలిసి జీవిద్దాం ఇంకా అని చెప్పి పెళ్లి రోజు కలుస్తారు. కార్యక్రమం అయిపోతుంది, యజ్ఞం అయిపోయింది. కానీ దాని తర్వాత అంతేనా ఇంటికి తిరిగి వచ్చేటమేనా? పెళ్లి కూతురింటికి, పెళ్లి కొడుకు ఇంటికి అలా జరగదు కదా. ఏం జరుగుతుంది జీవితాంతం? కలిసిమెలిసి ఆ రెండు కుటుంబాల యొక్క శక్తిధారలు ఆ అనంత లక్ష్యం వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. అది యజ్ఞము అంటే. కానీ కర్మకాండ ఎంతసేపు జరిగింది? ఒకరోజు ఇంకా మాట్లాడానంటే మాంగళ్యం తంతునా దేనా అనేటటువంటి మంత్రం చదివేశారు మీరు. ఆ మంత్రం చదివేస్తే అయిపోయిందనుకుంటారు. అలాగే అశ్వమేధ యజ్ఞానికి వెళ్ళదలుచుకున్నారా మీరు? అలా వెళ్తే వెళ్ళామా? నేను మీతో చెప్తూ ఉంటాను. నేను నవ్వుతాలికి చెప్పడం లేదు, చాలా సీరియస్ గా ఈ ఉదాహరణ చెప్తాను. నేను నాకు ఆ సంఘటన జరిగినప్పుడు ఎంత బాధ వేసింది అంటే, ప్రతి చోట ఆ సంఘటన చెప్తాను నేను. మా స్నేహితుడు, ఒకతనికి అతని స్నేహితుడు మా కాలేజీలోనే పక్కన పెళ్లి కార్డు ఇవ్వటానికి వచ్చాడు. పెళ్లి ముహూర్తం రాత్రి 1:05 భోజనము సాయంత్రం 7:30 మొదలెట్టేస్తామని అందులో అచ్చు వేసింది. పెళ్లి కార్డు ఇస్తూ, మా అమ్మాయి పెళ్లికి మీరు తప్పనిసరిగా రావాలండి, మీరు నాకు చాలా కావాల్సినటువంటి వాళ్ళు. కాళ్ళు తీస్తాడు. ఏడు ఏడున్నరకే భోజనం పెట్టేస్తారు కదా, వాళ్ళ అన్నదేంటి అంటే ఏడున్నరకే భోజనం పెట్టేస్తారు కదా. మేము వండుకో ఇంట్లో, ఏడున్నరకు వచ్చి భోంచేసి వెళ్ళిపోతాం. స్నేహితుణ్ణి కూతురు పెళ్లికి పిలుస్తూ కూతురు పెళ్లి చూడరా అని చెప్పటానికి కూడా ఇష్టపడినటువంటి పెళ్లి కార్డ్స్ అవి. మీరు కూడా ఏం చేస్తారు? భోంచేసి వెళ్ళిపోండి చాలు. ఇందుకు అలా చెప్తున్నాం మనం, ఎందుకంటే ప్రతి యజ్ఞములోనూ కూడా భోజనానికి అంత విలువ ఉంది, ఆహారము తినటానికి అంత విలువ ఉంది. అంచేత ఏది జరిగినా జరగకపోయినా సంస్కారాలు జరుగుతున్నప్పుడు, యజ్ఞాలు జరుగుతున్నప్పుడు అన్నశాంతి చాలా ముఖ్యమని మనందరికీ తెలుసు కదా. అది మాత్రమే ఇప్పుడు మిగిలిపోయింది మన సంస్కారాలలో, కానీ అది కూడా చాలా గొప్పది. కనుకే అది ఒక్కటే ఒక అతి సన్నని లింక్ మన యొక్క సనాతన పురాతన నిత్య నూతన శాశ్వత సంస్కృతికి. మనము దాన్ని పనికి రాకుండా చేసినటువంటి పరిస్థితులకి లింక్ ఏంటి అంటే ఈ అన్నమే. ఈ సంస్కారాలు జరుగుతున్నప్పుడు ఇంకా మనం భోజనాలు పెడుతున్నాం కనుక, కనీసం భోజనాలకి చేయటానికైనా మనుషులు వస్తూ ఉన్నారు కనుక ఇంకా సంస్కృతి మిగిలి ఉన్నది. కానీ అది చాలా ఇంపార్టెంట్. అది ఆ యజ్ఞ కర్మకాండంలో ఆహారం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకు అర్థమైంది కదా, ఉపనయనంలో కూడా అందరినీ పిలుస్తూ ఉంటాం కదా. కానీ నాకేమనిపించిందంటే ఆ కార్డు చూసి ఇలా జరిగిన తర్వాత రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి శుభలేఖలు ఎలా ఉంటాయంటే, ఈ శుభలేఖ ద్వారా నేను తెలిపేదేమనగా, నా కుమారుడు ఆమె నెవర్తినో పెళ్లి చేసుకున్నాడు నాకు తెలియదు, కానీ పెళ్లి జరిగింది కనుక ఈ కార్డు ద్వారా మీకు ఫలానా హోటల్లో ఏం పంపిస్తున్నాడు, టికెట్ ఇస్తున్నాను మీరు వెళ్లి తినేయండి. ఇలాగా మన సంస్కృతికి మారక ముందే మనం నిద్రలేద్దాం. మారిపోయింది ఆల్రెడీ సంస్కృతి, నాశనం అయిపోయింది ఆల్రెడీ ఈ సంస్కృతి. పెళ్లికి మనం ఇచ్చేటటువంటి విలువ ఇది. మనం అందరం ఇంతే కదా, అసలు పెళ్లి ముహూర్తం నాడు, పెళ్లి ముహూర్తం జరుగుతున్నప్పుడు మనం ఉన్నామా లేవా కూడా ఆలోచించటం లేదు, అప్పుడు ఉండాలి అని కూడా ఆశించటం లేదు మనం. అసలు వాడు భోజనానికి వచ్చి వెళ్ళిపోతే చాలు, వద్దు. ఇలాంటి పరిస్థితులు మనం ఇంకా కొనసాగించనివ్వక, కనీసము మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రబుద్ధ వ్యక్తులు, ఇది అవగాహన చేసినటువంటి వ్యక్తులందరూ కలిసి ఈ అశ్వమేధ యాగాన్ని ఈ దృష్టికోణంతో చేద్దాం. అప్పుడు ఈ అశ్వమేధ యజ్ఞము మనది అవుతుంది, మనం చేస్తున్నది అవుతుంది కదా. అంచేత తిరుపతి అశ్వమేధ యజ్ఞము మనది మనది మనది, ఆ భావన మనలో ఉండాలి. ఇది ఇంకోళ్ళ కోసం మనం చేయటం లేదు, మన కోసం చేసుకుంటున్నాం. మన సంస్కృతి మీద ఉన్నటువంటి ప్రేమతో మనం చేసుకుంటున్నాం. మన సంస్కృతి మీద ఉన్నటువంటి ప్రేమను దయచేసి నోటి మాటలతో చెప్పవద్దు, మీ ఆచరణల ద్వారా చూపించండి. అర్థమయ్యేటట్టు మీరు చూడండి, కళ్ళున్న వాళ్ళ మీరు, కళ్ళు లేని వాళ్ళ. ఇలా వెళ్తూ ఉంటే ముళ్ళున్నాయిరా అని చెప్తూ ఉంటే, ముళ్ళు ఉన్నా పర్వాలేదు నేను వెళ్ళిపోతాను అంటే ఖచ్చితంగా వాడు గుడ్డివాడే. ఇది మనకి అవగాహన అయిన తర్వాత మన సంస్కృతిని మళ్లీ మనం కాపాడుకునేటటువంటి ఉద్దేశ్యం కోసమే ఈ కలశయాత్ర జరుగుతోంది. ఈ కలశయాత్ర యొక్క భాగాన్ని అర్థం చేసుకోండి, భావాన్ని అర్థం చేసుకోండి. కలశయాత్రని ఆహ్వానించటమే కాదు, మనము ఆ కలశయాత్ర ద్వారా మన భావాలతో పాటు మనము కూడా తిరుపతికి చేరుకోవాలి. చేరుకుని ఏం చేయాలి? దాన్ని సఫలం చేయాలి కదా. ఈ భావ పరంపర మీరు మర్చిపోవద్దు, దీన్ని అవగాహన చేసుకోండి. మనం ఎందుకు చేసుకుంటున్నాము? ఆ కలశం అక్కడ పెట్టింది, ఆ కలశంలో 108 తీర్థాల యొక్క మృత్తిక అందులో ఉన్నది, 108 తీర్థాల జలం అందులో ఉన్నది. మీకు తెలుసా అసలు మనం తీర్థానికి ఎందుకు వెళ్తాము? తీర్థం యొక్క మట్టి మన కాళ్ళకి అంటుకోవాలని వెళ్తాం, అది మర్చిపోయాం మనం. మట్టి ఎక్కడ అంటుకుంటుందో అని చెప్పి మేజోడు, దానికి మళ్ళా బూటు, మళ్ళా బూటు ఎక్కడ పాడవుతుందో అని చెప్పి ఇంకో గుడ్డ ఎందుకు దాన్ని తగిలించటం లేదో నాకు ఇంకా తెలీదు. మనం నేను ఇప్పుడు చెప్పాను కనుక అతి త్వరలో బూటు పైన కూడా ఇంకోటి, పై బూట్ అనేది కొత్తగా ఎవరైనా కనిపెడితే మనం కొనుక్కుని బూటు మీద ఇంకో బూటు కూడా వేసుకునేటటువంటి పరిస్థితి రావచ్చు. కానీ అర్థం చేసుకోండి, మన భారతీయ సంస్కృతి ఏం చెప్తుంది అంటే తీర్థాలలో ఎప్పుడు కూడా ఉత్తి కాళ్లతోనే నడవండి. దానికి కారణం ఏంటి అంటే ఆ తీర్థాలలో ఉన్నటువంటి మట్టికి చాలా విశేషమైనటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయి. మరి మాకు తెలియలేదు మాస్టారు, కారణం ఏంటో తెలుసా? ఎందుకు తెలియలేదు? ఎలక్ట్రిసిటీ చాలా పవర్ఫుల్, ఎలక్ట్రిసిటీని ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ రబ్బర్ గ్లౌజ్ వేసి ముట్టుకున్నారనుకోండి, షాక్ కొడుతుందా మీకు? కొట్టదు కదా. మనం మన సంస్కృతిని మర్చిపోవటం అనే రబ్బర్ గ్లౌజ్ కనుక తీసేస్తే, మన అవగాహన కనుక చేసుకోగలిగితే, రామకృష్ణ పరమహంస మధురకి వెళ్లిన తర్వాత, బృందావన్కి వెళ్లిన తర్వాత మన నిద్రపోలేట, అతనికి ప్రతి చెట్టు మీద ప్రతి అణువులో శ్రీకృష్ణుడే కనిపించేవాడు. మరి మనకెందుకు కనిపించడంలే? గుడ్డివాళ్ళం కనుక. అందుకే మొత్తము ఈ ప్రపంచానికి మార్గదర్శనము చేసి జ్ఞాన కాంతిని ప్రసరించాలని అనేక జన్మలు బట్టి తపస్సు చేసినటువంటి ఒక మహా తపశ్శాలి యొక్క మార్గదర్శనము సంరక్షణలో ఈ అశ్వమేధ యజ్ఞం జరుగుతోంది. ఎవరి గురించి చెప్తున్నాను నేను తెలుసు కదా, పండిత ఆయన సంరక్షణలో జరుగుతోంది అశ్వమేధ యజ్ఞము. ఇంచేత నేను మీకు చాలాసార్లు ఉదాహరణ ఇచ్చాను. బ్లేడ్ ఉందనుకోండి, చిన్న కుర్రాడి చేతిలో బ్లేడ్ ఉంది, ఏం చేస్తాం మనం? పరిగెట్టుకుంటూ వెళ్లి వాడి చేతిలోంచి బ్లేడ్ తీసేస్తాం. ఎందుకు? కోసుకుంటాడేమో అని. ఇంకో రకమైనటువంటి వ్యక్తులున్నారు, జేబు దొంగలు, వాళ్ళ చేతిలో బ్లేడ్ ఏం చేస్తుంది? మన బరువును తగ్గిస్తుంది. చాలా మంది గురువులు ఆ స్థితిలో ఉన్నారు. వాళ్ళు మన బరువును తగ్గించడానికే, పాప బరువును తగ్గిస్తే పర్వాలే, వాళ్ళు మిగతా బరువుల్ని కూడా తగ్గిస్తారేమో. కొంతమంది గురువులు, అందరూ కాదు, కానీ ఇంకొంతమంది గురువులు ఉంటారు, బ్రెయిన్ సర్జన్స్ లాంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? మనకి పనిచేయనటువంటి బుద్ధిని పనిచేసేటట్టు చేస్తారు. గురుదేవులు ఎలాంటి బ్లేడ్ ఉపయోగిస్తున్నారు? బ్రెయిన్ సర్జన్ లాంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ప్రఖర ప్రజ్ఞ, ఆయన యొక్క తత్వావధానంలో జరుగుతున్నటువంటి ఈ అశ్వమేధ యజ్ఞమునకు మీరు అందరూ తప్పనిసరిగా వచ్చి, ఇప్పుడు నేను చెప్పిన భావం అర్థమవుతే, సంస్కారాలు చేయించుకోండి. ముఖ్యముగా వీలవుతే పాణిగ్రహణ సంస్కారాలు చేయించుకోండి. సంబంధాలు కుదిరి ఉంటే, మీకు ఈ విషయం మీద నమ్మకం ఉంటే, ఇక్కడ పెద్ద గొడవ ఏంటంటే మీకు నమ్మకం ఉంటే అటువైపు వాడికి నమ్మకం ఉండదు. ఆ వంక పెట్టి మీరు మానేయవచ్చు, అది వేరే విషయం. కానీ నమ్మకం కలిగించదలుచుకుంటే పెద్ద కష్టమేమి కాదు. అలాంటి చోట ఈ అశ్వమేధ యజ్ఞములోనే పెళ్లిళ్లు జరిపించుకోవటానికి నిర్ణయం తీసుకోండి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, రెండు కుటుంబాల వాళ్ళు దీనికి ఒప్పుకోరు, సహజం కూడా. నేను మీకు చెప్పేది ఏంటంటే, గురుదేవులు ఇచ్చినటువంటి ఒక పెర్మిషన్ ఏంటి అంటే, ఆ సంవత్సరం మీకు మ్యారేజ్ అయింటే, అంటే ఏంటి 2001 లో కనుక జనవరి నుంచి ఈ మధ్యలో మ్యారేజ్ అయింటే, దానిని మళ్లీ రిపీట్ చేసుకోవచ్చు. మీరు మళ్లీ ఆ సంస్కారాన్ని రిపీట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా అన్నప్రాసన అని, అక్షరాభ్యాసం అని రకరకాలైనటువంటి సంస్కారాలు ఉన్నాయి. ముఖ్యముగా ఉపనయన సంస్కారం. ఈ ఉపనయన సంస్కారంలో కూడా నా కోరిక, ఆంధ్రప్రదేశ్లోని స్త్రీలందరూ కూడా ధైర్యం చేసి మేము కూడా ఉపనయన సంస్కారం తీసుకుంటాము, మేము కూడా ద్విజులము అవుతాము మైత్రేయి గార్గి వలె. ఈనాడు మాతా భగవతీదేవి శర్మ శాంతికుంజులో ఉన్నటువంటి దేవకన్యల వలె మేము కూడా ఉపనయన సంస్కారం చేసుకుంటాము అని మీరు ధైర్యము చూపించగలిగితే అదొక అద్భుతమైనటువంటి మన జాగరణకి ఒక ఉదాహరణ అవుతుంది.